ಧ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಬಕಮಕರಂದಸ್ರುತಿಝರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಯಂ ಪ್ರವ್ರಜಂತಮನುಪೇತಮಪೇತಕೃತ್ಯಂ ದ್ವೈಪಾಯನೋ ವಿರಹಕಾತರ ಆಜುಹಾವ ಪುತ್ರೇತಿ ತನ್ಮಯತಯಾ ತರವೋಭಿನೇದುಃ ತಂ ಸರ್ವಭೂತಹೃದಯಂ ಮುನಿಂ ಆನತೋಸ್ಮಿ. ನಿಗಮಕಲ್ಪತರೋರ್ಗಳಿತಂ ಫಲಂ ಸುಖಮುಖಾದಮೃತದ್ರವಸಂಯುತಂ ಪಿಬತ ಭಾಗವತಂ ರಸಮಾಲಯಂ. ಮುಹುರಹೋ ರಸಿಕಾಃ ಭುವಿ ಭಾವುಕಾಃ. ಭಗವತ್ ಕೃಪತೋ ದೇವದಾನವುಲು ತಾತ್ಕಾಲಿಕ ಪ್ರಯೋಜನಂ ಕೋಸಂ ಐಕಮತ್ಯಂತೋ ಕ್ಷೀರಸಾಗರ ಮಥನಂ ಮೊದಲುಪೆಟ್ಟಾರು. ಎಂತಲೋ ಏನು ಜರಿಗಿಂದಿ, తలా తోకా పుచ్చుకొని దేవతలు దానవులు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని సముద్రం చెలుగుతూ ఉండగా శక్తి కోల్పోయి వాసుకి మూర్చిపోయాడు. ఒక మనిషి శరీరాన్ని మెలిపిడితే ఎంత బాధ వస్తుంది? ఎంత గొప్పవాడైనా, శివుడికి కంఠాభరణమైనా, వాసుకి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అందువల్ల ఆయన్ని చుట్టూత కవ్వం తాడు కింద చుట్టి గిర్రు గిర్రుని తిప్పుతూ ఉంటే ఆయన స్పృహ కోల్పోయాడు. ఈలోపు ఏం జరిగింది, ఆయన పడగలలో నుంచి బయటకు వస్తున్న విష అగ్నిజ్వాలల వల్ల రాక్షసులైతే పూర్తిగా సున్నం వాడిపోయినట్టు వాడిపోయారట. దేవతలు కూడా తేజస్సు కోల్పోయారు. ఇంకా క్షీరసాగర మథనం జరగకుండా ఉండే స్థితి వచ్చింది. అప్పుడు శ్రీహరి తన శక్తిని వాసుకిలో నింపాడు. వాసుకి శరీరమునకు బాధ లేకుండా ఒక రకమైన నిద్రని ప్రసాదించాడు. ఈ నిద్రావస్థ వల్ల ఏమవుతుందన్నమాట, అతని శరీరమును ఎంత తిప్పినా శరీరానికి బాధ కలగకుండా అయిపోయింది. ఇటు రాక్షసుల్లో ఆసురి శక్తి నింపాడు, దేవతలలో సురశక్తి నింపాడు. అక్కడితో ఆగక మళ్ళీ జాలితో తాను కూడా ఒక రూపం ధరించి దేవతలకి సాయంగా తోక పట్టుకున్నాడు. ఇప్పుడు ఎందుకీ క్షీరసాగర మథనం ఎవరు చేశారంటారు? ఓ పక్కన మందర పర్వతం కిందకి దిగిపోకుండా కూర్మరూపంతో కాపాడుతున్నది తానే, ఆ మందర పర్వతానికి కవ్వంగా ఉన్న వాసుకిలో ఉన్న శక్తి తానే, దేవదానవులలో ఉన్న చిరికే శక్తి తానే, ఇది కాకుండా మళ్ళీ రూపధారణ చేసి సహాయం చేస్తున్నది తానే. ఈ విధంగా హరిహరి హరిమాయ ఒక్క హరియే ఎరుగున్న అన్నారు పోతన గారు. హరిమాయ హరికే తెలియాలి, అన్నీ తానే అయ్యి ఆ పనులు నిర్వహిస్తున్నాడు ఆయన. ఇలా కొంతకాలం చిలుకగా చిలకగా అమృతం వస్తుందని వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటే ముందందులో నుంచి భయంకరమైన హాలహలం పుట్టింది. హాలాహలము అన్నా హాలహలమన్నా కాలకూటమన్నా విషానికి పేర్లివి. ఎప్పుడైనా మంచి పనులు చేసేవాడికి ముందు కష్టాలు వస్తాయి. కష్టాలకి నిలదొక్కుంటే, ధైర్యం వహిస్తే ఆ తర్వాత విజయం వస్తుంది. ఓ రెండు రోజులు దండం పెట్టి, రోజు మీ కాళ్ళకే దండం పెడుతున్నాను గురువుగారు, ఇంకా నాకు సుఖం రాలేదంటే అంత తేలిక వస్తుందో సుఖం? దానికి కొంత సహనం కావాలి, ఓర్పు కావాలి, సేవ చెయ్యాలి, గురువుని పూర్తిగా మెప్పించాలి. విత్తనం అలా నాటగానే మామిడి చెట్టు అవ్వడం లేదు. ఆ మామిడి చెట్టు టెంక నాటిన తర్వాత కొంతకాలానికి ఆ టెంకలోంచి మొలక రావాలి, మొలకల్లా వృక్షం అవ్వాలి, ఆ వృక్షం పెరిగి పెద్దదై కాయలు కాయాలి. కాయలు కాసినా చేతికి రాకుండా ఏ కోతిలో మీద పడతాయేమో తెలియదు. ఎన్నో కష్టాలు ఉంటాయి. అందులో కొంచెం సహనం వహించి పూర్తిగా గురువుని నమ్మాలి. ఇక్కడ వాళ్ళ అదృష్టం ఏంటంటే, మీకు చిన్న విషయం చెప్పాలి. ఇక్కడ గురువులు రకరకాల గురువులు ఉంటారు. కొందరు తాత్కాలిక ప్రయోజనమే తీర్చే గురువులు ఉంటారు. కానీ భగవంతుడే గురువు అయితే అదృష్టవంతుడు అవుతాడు. దేవతలకి పట్టిన అదృష్టం ఏమిటి? కృష్ణ పరమాత్ముడే గురువు వాళ్ళకి. గురువు ఆయనే, భగవంతుడు ఆయనే. అందువల్ల ఏమవుతుంది, ఎప్పటికప్పుడు కష్టాల నుంచి బయటపడుతున్నారు. రాక్షసులకు అలా కాదు, కేవలం శుక్రాచార్యుడిని మాత్రమే నమ్ముకున్నారు, పోనీ ఆయన చెప్పిన పని అయినా పూర్తిగా చేయరు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మీరు దానవుల్లో ఉండాలో దేవతల్లో ఉండాలో తెలుసుకోండి. మనం అదృష్టవంతులం. భగవంతుడే సాక్షాత్తుగా స్వగురుత్తముడయ్యే సచ్చిదానందుండయ్. నేను ఒకప్పుడు పద్యం రాసుకున్నాను అన్నమాట, గురువు ఉంటే చాలా అదృష్టవంతుడు. ఆ గురువు కూడా భగవంతుడు గురువు రూపంలో వస్తే ఇంకెంతకంటే అదృష్టమే ఉంది. అందుకే అన్ని పనులు పూర్తిగా సమర్పించాలి. అప్పుడప్పుడు భక్తులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పుకునే మాటలు వింటే కొంచెం పాపం వాళ్ళ మీద జాలి కలుగుతుంది అనమాట. మిమ్మల్నే నమ్ముకున్నానండి, ఒక కోటి రూపాయల లాటరీ టికెట్ కొన్నానండి, కోటి రూపాయల లాటరీ టికెట్ కొనుక్కోమని చెప్పారంటే అవును. ఆయన పూర్తిగా భారం విడిచిపెడితే మనకి ఏం కావాలో అది ఇస్తాడు గురువు. కానీ ఈ లోపు మనకు కంగారు ఎక్కువ అనమాట, మా గురువు గారికి దండం పెట్టాను కదా లాటరీ కొనేద్దాం, లాటరీ కొనగానే మ్యాటర్ వచ్చేయాలి. మ్యాటర్ వస్తే మాత్రం కోటి రూపాయలు లాటరీ వస్తేనండి మీకు పావలా డిబ్బీలో వేస్తానండి, ఎంత ఔదార్యమో మంది మరి. కాబట్టి ఇవేం వద్దు. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చేయవలసింది ఏమిటో తెలుసా, మన కష్టాలు చెప్పుకోకర్లేదు, సుఖాలు చెప్పుకోకర్లేదు, హాయిగా ఆయన పాదాలకు నమస్కరించి, ప్రభు నేను నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను, యథాయోగ్యం తథా కురు అనండి చాలు. నేను దేనికి అర్హుణ్ణో అది ఇమ్మని కోరండి. అప్పుడు మనకి ఏది ఇవ్వాలో అది చేస్తాడు. మనం కోరుకోవడం మొదలు పెడితే ఒక్కొక్క కోరిక చిన్న చిన్న కోరికలు వస్తాయి. ఆ కోరికలు ఎటువంటివో మనకేం తెలుసు. పూర్వం ఒక కుర్రాడు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడు. ఆయన గురువు మంచివాడు కనుక మంచి మంత్రం ఇచ్చాడు, మంత్రాన్ని శ్రద్ధతో చేశాడు. చేయడంతో 6 నెలల్లో విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు ఈ కుర్రాడిని. మా మేనమామ చెవి నిండా జుట్టు వచ్చేటట్టు వరం ఇవ్వండి అన్నట్టు వీడు. విష్ణువు తథాస్తుని మాయమైపోయాడు. వెంటనే ఈ కుర్రవాడు పరుగు పరుగున మేనమామ దగ్గరకు వచ్చి, మామయ్యో మామయ్యో అన్నట్ట. ఏం మామయ్యరా, హఠాత్తుగా నా చెవిలో జుట్టు పెరిగిపోతుంది, కత్తిరి పెట్టి అడకత్తిరతో కత్తిరించిన దుబ్బులు దుబ్బులు కింద వచ్చేస్తోంది జుట్టు, ఇదేం కర్మమో అన్నట్ట. ఆయన కత్తిరి పెట్టి కత్తిరించుకుంటూ ఎంత కత్తిరించినా చెవిలోంచి జుట్టు వస్తూనే ఉంది ఆయనకి. ఎందుకు వస్తుందో తెలియట్లేదంటే, నేనే మామయ్య, ఇంతాక ఒక అరగంట క్రితం విష్ణుమూర్తి నాకు ప్రత్యక్షం అయితే ఏం కావాలో కోరుకోమంటే మా మేనమామ చెవిలో జుట్టు మలవాలని కోరుకున్నాను అన్నట్ట. ఓరి దౌర్భాగ్య పలుడా, ఇదేం కోరికరా అంటే, ఏం చెప్పను మామయ్య, ఒక పంచాంగంలో చదివేట, ఎవరి పంచాంగమో తెలియదు కానీ, ఆ మేనమామ చెవిలో జుట్టు ఉంటే మేనల్లుడికి ఐశ్వర్యం అని ఉందిట. మేనమామ చెవిలో జుట్టు ఉంటే మేనల్లుడికి ఐశ్వర్యం ఉందని చదివాను మామయ్య, అందుకే విష్ణువుని ఎలా కోరానంటే, ఆ ఓరి దౌర్భాగ్యుడు ఇదేం కోరికరా, విష్ణు ప్రత్యక్షం అయితే డైరెక్ట్గా డబ్బడక్క, ఐశ్వర్యం అడక్క, మళ్ళీ డొంక తిరుగుడు ఎందుకంటే నా బుర్రకి తట్టలేదు మామయ్య అన్నట్ట. అలాంటి బుర్రున్న వాళ్ళం మానవులం మనం. భగవంతుడు ప్రత్యక్షమైనా ఏం కోరుకోవాలో తెలియదు. అందువల్లే భగవంతుడిని ఏమని కోరాలి, అది కావాలి ఇది కావాలని అడగండి. నాకు మారుతి కావాలి కావాలి, లేకపోతే మైసూర్లో పెద్ద ఫ్లాట్ కావాలి, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ అంతా కొనియాలి అనుకుంటే ఎలక్ట్రిక్ షాక్ కొట్టి చచ్చిపోతాం. ఇవెందుకు హాయిగా, గురుదేవా మేము మీ పాదాలు పట్టుకున్నాం, మాకు ఏది శుభమో ఏది మంచో మీరు చెయ్యండి అంటే మన బాధ్యత ఆయన వహిస్తాడు. అందువల్ల ఇక మీద మీరు ఏం కోరుకోవాలన్నమాట, బాధ్యత ఆయనకు విడిచిపెట్టేయండి, మనస్ఫూర్తిగా సేవించండి. మళ్ళీ మనస్ఫూర్తిగా అన్నాం కదా అని దొంగనాటకంతో సేవించకూడదు, సంపూర్ణ శరణాగతితో సేవించాలి. అలా సేవిస్తే కొన్ని కొన్ని కష్టాలు మధ్య మధ్యలో వస్తాయి, భగవత్ పరీక్షలు ఉంటాయి, మనం చేసిన కర్మలు అనుభవిస్తాం, కానీ చిట్ట చివరికి జయం వస్తుంది. ఇప్పుడు దేవతలు దానవులు చేస్తున్న పనిలో అమృతం కోసం వెతికితే ముందు హాలాహలం పుట్టింది, అది భయంకరమైన విషం. మొత్తం దేవదానవులతో పాటు లోకాలన్నిటినీ దగ్ధం చేయడం మొదలుపెట్టింది. దాంతో వాళ్ళు వణికిపోయారు. తాత్కాలికంగా ఈ క్షీరసాగర మథనం ఆపివేశారు. ఆపి పరుగు పరుగున కైలాసానికి వెళ్ళారు. ఆ సమయంలో శివుడు పార్వతితో తాండవ నృత్యంలో ఉన్నాడు. లోపలికి వెళ్ళిపోతుంటే కాపల వాళ్ళు అడ్డం కొట్టి నాలుగు తన్నారట. ఎవరు పడితే వాళ్ళు లోపలికి పరిగెత్తకూడదు, కొన్ని నియమాలు ఉంటాయి. ఈ కాపలా కాసేవాళ్ళకి లేక పిఎలు ఉంటారు కదా, సెక్రటరీలకి చెప్పి వెళ్ళాలి. నందీశ్వరుడికి చెప్పకుండా చొచ్చుకుని వెళ్ళటం తప్పది, దానికి ఒక నియమం ఉందంతే. అందుకని వెడుతున్న వాళ్ళని వీళ్ళు ఆపగానే వాళ్ళు కుయ్యో మర్రం అంటూ పరమేశ్వర పాహి రక్షించు రక్షించు అన్నారు. దేవదేవ మహాదేవ భూతాత్మ భూత భావన. దేవదేవ మహాదేవ భూతాత్మన్ ఓ మహా దేవస్వరూప, సమస్త ప్రాణుల్లో ఆవరించిన వాడ, నీ పాదపద్మాలకు నమస్కారం. నువ్వు యజ్ఞానివి, యజ్ఞంలో ఉన్న ద్రవ్యానివి, యజ్ఞం చేసే ఋత్తిక్కులు నీవే, బ్రహ్మవి నీవే, అధ్వర్యుడివి నీవే, హోతవు నువ్వే, ఉద్గాతవు నీవే, యజ్ఞంలో ఉన్న అగ్ని హోత్రుడవు నీవే, అగ్నిలో పడే చెరుహు అనే పేరుతో ఉన్న ఆహారము నీవే, నేయి నీవు, మంత్రం నీవు, ఇందులో ఉన్న ఉపనిషత్తులు నీవు, చర్చలు నీవు, షడంగాలు నీవు, సమస్తం నీవు. అటువంటి నీ పాదపద్మాలని భక్తితో ఆశ్రయించి ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని కాపాడు. హాలాహలం సముద్రం నుంచి పుట్టింది, మమ్మల్ని భక్షించబోతోంది, దానిని భక్షించి మమ్మల్ని రక్షించు, ఉపేక్షించకు అనగానే పరమేశ్వరుడు నృత్యం ఆపి పరుగు పరుగున పార్వతీ సమేతంగా కైలాసంలో నుంచి బయటకొచ్చాడు, భవనంలో నుంచి బయటకొచ్చాడు, దేవతల్ని దానవుల్ని ఓదార్చాడు. ఇప్పుడు పార్వతికేసి తిరిగాడు. చూసావా పార్వతి, వీళ్ళంతా నా పిల్లలు, కాలకూటం మమ్మల్ని సంహరిస్తోంది, దానిని భక్షించి రక్షించమని ప్రార్థించారు. పిల్లల్ని రక్షించటం తండ్రి యొక్క కర్తవ్యం. కాబట్టి ఇప్పుడు హాలాహలాన్ని భక్షిస్తాను, దాన్ని శిక్షిస్తాను, వీళ్ళని రక్షిస్తాను, నువ్వేమంటావు అనగానే మారు మాట్లాడకుండా తాగేయండి అందిట. ఈ కథ వింటున్న పరీక్షిత్ గారికి అనుమానం వచ్చింది. వెంటనే ఆయన అన్నాడు, పరమేశ్వరుడు జగత్పిత గనక దేవదానవులను రక్షించటానికి, లోకాలను రక్షించటానికి హాలాహలం త్రాగేస్తానన్నాడు. ఆయన కరుణాస్వరూపుడు, తాగుతానంటాడు. కానీ చూస్తూ చూస్తూ ఏ భార్య అయినా తన భర్తని ఏమండి మీరు విషం తాగండి అంటుందా? చాలా కష్టం కదా, ఏ భార్య భర్తని విషం తాగమనదు. భార్య భర్తని విషం తాగమంది అంటే వీడి దగ్గర ఏదో విషయం ఉందని అర్థం. అటువంటిది జగన్మాత పార్వతీదేవి ఇంత భయంకర కాలకోట విషాన్ని తాగమని భర్తని ఎలా ప్రోత్సహించింది? ఇది చాలా విచిత్రంగా ఉంది నాకు అన్నాడు ఆయన. అప్పుడు శుకుడు సమాధానం చెబుతూ, మృంగిడివాడు విభుండని మృంగిడిది యుగరళమనియు మేలని ప్రజకుల్ మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. మింగేవాడు తన భర్త అని తెలుసు. కాలకోట విషం మింగేది ఎవరు? స్వయంగా తన భర్త. ఆయన మింగేది విషం తప్ప కషాయం కాదని తెలుసు. కాఫీ టీలు కావు కదా గుటుక్కుని తాగడానికి. భయంకరమైన కాలకోట విషమని తెలుసు. విషం తాగితే ఎవరైనా అయితే తక్షణం భస్మమైపోతారని తెలుసు. అయినా ఈ జగత్తులో ఉన్న వాళ్ళంతా తమ పిల్లలు కనుక వాళ్ళందరికీ తల్లిదండ్రులు. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నాడు కాళిదాసు. సమస్త లోకాలకి తల్లిదండ్రులు వాళ్ళు, ఆది దంపతులు వాళ్ళు. అందువల్ల ఈ లోకములన్నీ తమ సంతానం గనక ఈ సంతానాన్ని రక్షించడం కోసం పర్వాలేదు విషం తాగెయ్యండి అంది. అన్నావిడ పేరు సర్వమంగళ. అన్ని రకములైన మంగళములను సుఖములను ఇచ్చునది ఆవిడెక్కడుంటే అక్కడ మంగళం తప్ప అమంగళం ఉండదు. అంతటి సర్వమంగళ కాబట్టే విషం తాగండి అంది. ఆవిడకి నమ్మకం ఏమిటిట? నా మంగళసూత్రం గట్టిది, ఈ మంగళసూత్రం, ఈ తాడు, ఈ పసుపు తాడు తెగమన్నా తెగేది కాదు. నా మెడలో నువ్వు కట్టిన మంగళసూత్రం ఉన్నంతకాలం నీకేమీ కాదు. ఇది నా శక్తి అందిట ఆవిడ ఏకంగా. ఆ మంగళసూత్రాన్ని ఎంత నమ్మింది అంటారు. నిజంగా ఆవిడ పేరు సర్వమంగళ. లక్ష్మీదేవిని మంగళదేవత అని, పార్వతీదేవిని సర్వమంగళ అని అంటారు. సర్వమంగళం ఉంటే ఇక్కడ అమంగళం ఉంటుందా? ఉండదు. ఆ ఇద్దరు అటువంటి వాళ్ళు. ఇప్పుడు పరమేశ్వరుడు ఏం చేశాడు? మహావేగంగా చెయ్యలా చాచాడు. అంతటి భయంకర కాలకోట విషం లోకాలని దగ్ధం చేస్తూ పొగలుగొక్కుతూ అగ్నిజ్వాలలతో ఉన్న విషం ఇంత నేరేడు పండంత ముద్దగా అయిపోయింది. ఈ గుమ్మం దగ్గర నేరేడు చెట్టు ఉంది చూసారా, ఇందాక చక్కగా పిల్లలు కర్రతో కొడుతూ ఉంటే నేరేడు పళ్ళు రాలుతూ ఉంటే ఒక పండు నేను తినాలనుకున్నాను, కానీ బాగుండదులే కుర్రాళ్ళతో తలబడ్డం అనిపించింది. ఆ నల్లని నేరేడు పండు జంబు ఫలం ఎలా ఉంటుందో ఆ జంబు ఫలం అంత అయిపోయిందట విషయం. సుస్పష్టంగా చెప్పారు, సూక్ష్మ జంబు ఫలము క్రియ. చిన్న నేరేడు పండు అంత నల్లని ముద్దయి చేతిలోకి వచ్చిందిట, అంతటి విషం. అంటే అంత విషాన్ని ముద్ద కింద మార్చాడు ఆయన. అందరూ చూస్తూ ఉండగా చేతిలోకి ఆ ముద్ద తీసుకుని గుటుక్కుని మింగేశాడు. ఇక్కడే ఓ సమస్య వచ్చింది. బయట లోకాలున్నాయి, ఆయన కడుపులో కూడా లోకాలున్నాయి. ఆయన కడుపులో కూడా అనేక కోటి బ్రహ్మాండాలున్నాయి. ఇలాంటి లోకాలు చాలా ఉన్నాయండో, మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదే సమయంలో ఇంకో చోట కూడా ఇలాగే పురాణం చెప్పేవాడు ఇంకోటి ఉంటాడు. అక్కడ కూడా ఈ దత్తప్రభు ఉండి వాళ్ళ చేత పురాణాన్ని వినేలా చేస్తారు. ఆయన అన్ని చోట్ల ఉంటాడు ఏకకాలంలో, మనం మాత్రం ఒక చోటే ఉంటాం. ఇక్కడున్న పద్మాగర్ గారు అక్కడ ఉంటాడు, అక్కడ ఇంకో పద్మాగర్ గారు ఉంటారు, అక్కడ వేరే జనాలు ఉంటారు. ఇలాంటి ఎన్నో లోకాలు ఇటు బయట ఉన్నాయి, ఆయన కడుపులోనూ ఉన్నాయి. విషం బయట ఉంటే బయట ఉన్న లోకాలు దగ్ధమైపోతాయి, ఆయన కడుపులోకి వెడితే గర్భంలో ఉన్న లోకములు మాడిపోతాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? లోకములు లేని స్థానం ఒకే ఒక్క స్థానం ఉందట శివుడి శరీరంలో, అది కంఠం. శివుడు తన కంఠమునందు మాత్రమే ఏ లోకము లేకుండా చేసుకున్నాడు. అందుకని ఈ విషాన్ని ఇదిగో కంఠం దగ్గర ఆగిపో, కిందకి దిగద్దు, బయటికి రావద్దు, జాగ్రత్త, టేక్ కేర్ అన్నాడు. ఈ కంఠం దగ్గర అట్టే పెట్టాడు. మీలో ఎవరికైనా కాసిన మంచినీళ్ళు ఇస్తాను, అవి గొంతుకు దగ్గర నిలబెట్టి కిందకి దిక్కకుండా పైకి రాకుండా కాసేపు ఆపండి చూద్దాం. రహస్యం వింటేనే బయటికి కక్కకుండా కడుపులో దాచుకోకుండా ఉండలేరే. ఏ సీక్రెట్ ఉన్నా పక్కవాడికి చెప్పేయటం. ఒక్కొక్కళ్ళు ఉంటారు కొంతమంది, ఏదన్నా విన్నారంటే ఇద్దరికి ఇద్దరికి చెబుతారు, అడిగిన వాడికి అడగని వాడికి. గట్టిగా నోట్లో ఒక ముక్క తాగదు మనకి, ఇక అటువంటిది విషం తాగుతుందా? అంత విషాన్ని కంఠంలో పెట్టాడు ఆయన. అందుకే ఆయన్ని పరమేశ్వరుడు అన్నారు. శివుడు చాలా తెల్లగా ఉంటాడు అందంగా. ఈ పంచె ఎలా ఉందో, కాంతి ఎలా ఉందో, చంద్రుడి వెన్నెల ఎలా ఉంటుందో, పాలనురుగు ఎలా ఉంటుందో అలా ఉంటాడు. అంత తెల్లని శివుడి శరీరం అంత తెల్లగా ఉన్నా ఈ కంఠం మాత్రం విషం వల్ల నీలంగా మారిపోయింది. అప్పటి నుంచి నీలకంఠుడు, శ్రీకంఠుడు, గరళకంఠుడు అని పేరు వచ్చింది ఆయనకి. శ్రీ అంటే విషము అని కూడా ఒక అర్థం, శ్రీకంఠుడు అంటే విషకంఠుడు అని అర్థం. ఆయనకి ఈ కంఠం నీలం అవ్వగానే అందంగా ఒక నెక్లెస్, ఆభరణం పెట్టుకున్నట్టుందిటండి. మహాత్ములు లోకశ్రేయస్సు కోసం మంచి పనులు చేస్తారు, ఆ మంచి పని వాళ్ళకు ఒక ఆభరణం అవుతుంది. ఈ కంఠం దగ్గర ఉన్న మచ్చ కూడా ఆయనకి ఎంతో శోభ తెచ్చిపెట్టిందనమాట. అదే మనలాంటి వాళ్ళకి ఇక్కడ ఎక్కడ నలుపు వచ్చిందంటే మచ్చలు తగ్గడానికి మందు వేసుకోవాలి. మచ్చలు వస్తున్నాయండి అంటాం, కానీ ఆయనకి మచ్చ కూడా ఆభరణమై తొడవై ఒక గొప్ప సౌందర్యాన్ని చేకూర్చింది. అందుకే లోకరక్షణ ఎప్పుడు ఆభరణం అన్నారు. ఇక్కడికి గండం గడిచింది. దేవతలందరూ ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుని రాక్షసులతో కలిసి మళ్ళీ క్షీరసాగర మథనం మొదలుపెట్టారు. ఈసారి క్షీరసాగరం మధిస్తూ మధిస్తూ ఉండగా అందులో నుంచి ముందుగా బంగారం, సమస్త ధాతువులు, ఔషధాలు అన్నిటినీ ఇచ్చేటటువంటి ఒక గొప్ప ఆవు బయటకు వచ్చింది. తెల్లని ఆవు, చక్కని తోకకొచ్చు. అది తలుచుకుంటే బంగారం ఇస్తుంది, ప్రాణం ఇస్తుంది, ఔషధాలు ఇవ్వగలదు, వస్తువులు ఇవ్వగలదు, ఏమంటే అది ఇస్తుంది. కోరిన కామములను తీర్చే ధేనువు గనక కామధేనువు అన్నారు. సురభి కామధేనువు అని పేరు కలిగిన ఆవు వచ్చింది. ఈ ఆవును పితృదేవతలు మొదలైన వాళ్ళు యజ్ఞములకు పనికొస్తుందని తీసేసుకున్నారు. అప్పుడు బలిచక్రవర్తి అడ్డు పెట్టలేదు, దేవతలు కూడా ఈ ఆవు మాకు కావాలని అడగలేదు. ఆ తర్వాత మళ్ళీ పాలసముద్రం చిలుగుతూ ఉంటే సచ్చంద్ర పాండురంబై ఉచ్చైశ్రవమనగ పొరగు హయము పుట్టింది. తెల్లని రంగుతో, తెల్లని తోకతో, అందంగా మంచి ముట్టెతో, గిట్టలతో ఒక గుర్రం పుట్టింది. ఈ తెల్లని గుర్రమును ఉచ్చైశ్రవము అన్నారు. దాని చెవులు మరీ పైకి ఉండేవిట. శ్రవము అంటే చెవి. ఈ చెవులు మరీ పైకి పొడుగ్గా ఉన్నాయట, అందుకని ఉచ్చైశ్రవము అన్నారు దానిని. ఈ గుర్రం నాకు కావాలి అని బలిచక్రవర్తి తీసేసుకున్నాడు. ఇంద్రుడు కిక్కురు మనలేదు, ఎందుకని శ్రీ మహావిష్ణువు ముందే సైగ చేశాడు. పూర్తిగా క్షీరసాగర మథనం అయ్యేదాకా, మీరు కోరుకున్న అమృతం వచ్చేదాకా రాక్షసులు తగాదా పడినా, సముద్రంలో నుంచి వచ్చే వస్తువులను పట్టుకుపోయినా మీరు మాత్రం తగాదా పడకండి, పని పూర్తయ్యేదాకా ఎప్పుడూ మాట్లాడకూడదన్నట్ట. అందుకని వాళ్ళు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకున్నారు. ఈ ఉచ్చేశ్వరం బలి చక్రవర్తి పుచ్చుకున్నాడు. ఆ తర్వాత మరికొంతసేపటికి ఏనుగు పుట్టింది. నాలుగు దంతములున్న ఏనుగు. సాధారణంగా ఏనుగులకు రెండు దంతాలే ఉంటాయి, ఇది చతుర్దంతములది. ఈ నాలుగు దంతములు కలిగిన ఏనుగు మంచి టీవీగా ఉయ్యారంగా నడుస్తుంది. అదే ఐరావతం. ఈ ఐరావతం అనే ఏనుగును కూడా బలిచక్రవర్తే పుచ్చేసుకున్నాడు. ఆ తర్వాత పరమ పవిత్రమైన కల్పవృక్షం పుట్టింది, చింతామణి పుట్టింది. ఇవీళ్ళంతా పుట్టాక తెల్లని కాంతి కలిగిన వాడు బ్రహ్మాంశ స్వరూపుడు చంద్రభగవానుడు పుట్టాడు. చంద్రుడు పుట్టుకొచ్చాడు. ఆయన పుట్టగానే శివుడు మళ్ళీ శిరస్సును పెట్టుకున్నాడు, మౌళి ఎందు పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆయనకి రాజమౌళి, రాజ అనే శబ్దమునకు చంద్రుడు అని అర్థం, చంద్రమౌళి అయ్యాడు. ఈ తరువాత ఈ నీళ్లలో నుంచి అందగత్తెలైన స్త్రీలు పుట్టుకొచ్చారు. ఇదంతా క్రమం, ఆర్డర్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిందంతా సముద్రం నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఇదంతా ఒక క్రమ ప్రకారం పుట్టుకొచ్చారు. ఇప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళు అందగత్తెలు, పరమసుందరీమణులు. అమ్మ బాబు, అటువంటి అందగత్తెలు ఈ ప్రపంచంలో మరొక చోట ఉండరు. ఒయ్యారంగా నడుస్తారు వాళ్ళు. సన్నగా నడుము ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. చంద్రబింబం లాంటి ముఖాలు కలిగిన వాళ్ళు, తెల్లని కాంతి కలిగిన వాళ్ళు, చక్కని వస్త్రాలు ధరించిన వాళ్ళు. ఇక ఈ దంతాలున్నాయట, వాళ్ళ దంతముల నుంచి చంద్రుడి వెన్నెల వంటి కాంతి వస్తుందిట. అందుకే పూర్వకాలంలో ఆడవాళ్ళు దంతముల నుంచి వెన్నెలు కురిసేది అనేవారు. పళ్ళు బాగా తోముకోవాలి, మరి ఏడాదికి ఒకసారి తోమితే అవుతాయి. శుభ్రంగా ఉంచుకోవాలి దంతాలు. అందుకే భక్త జయదేవుడు వదసి ఎది కించిదపి దంత రుచి కౌముది, వదసి ఎది కించిదపి దంత రుచి కౌముది, హరతి దరతి మిరమతి ఘోరం అన్నాడు ఆయన. కించిత్తు, ఇంత మాట్లాడితే నీ దంతాలు కనపడతాయి. సాధారణంగా మాట్లాడితే ఏం కనపడతాయి? మన పళ్ళు కనపడతాయి, దంతములు కనపడతాయి. ఆ దంతముల నుంచి వచ్చే రుచి అంటే కాంతి, దంత రుచి అంటే పళ్ళల్లో నుంచి వచ్చే కాంతి, తళ్ళతళలాడుతున్న కాంతి కౌముది వెన్నెల. కొంచెం నువ్వు మాట్లాడేవంటే నీ దంతముల నుంచి వెన్నెల వంటి కాంతి వస్తోంది. ఆ కాంతి నాలో ఉన్న భయంకరమైన కామమనే చీకటిని తొలగిస్తోంది. వెన్నెలు వస్తే చీకటి పోతుంది కదా. నాలో నీ మీద ప్రేమ ఉన్నది, ఈ ప్రేమ ఎక్కువైపోవడం వల్ల అది చీకటి అయిపోయింది. ఈ కటిక చీకటి, ఈ విరహమనే చీకటి నీ దంతకాంతితో తొలగిపోతుంది అన్నాడు ఆయన. ఎవరు ఈ మాట? కృష్ణుడు రాధతో అన్నట్ట, అంత అందంగా రాశాడు. అటువంటి దంతములతో పుట్టారు స్త్రీలు. అప్పు అంటే నీరు, సంస్కృతంలో నీటిని అప్పు అంటారు. అందులోంచి పుట్టారు గనక అప్సరాహ అన్నారు వాళ్ళని. అప్సర స్త్రీలు పుట్టుకొచ్చారు. అందువల్ల ఎవరిని పెడితే వాళ్ళని అప్సర అనకూడదు. అప్సర అంటే నీళ్లలోంచి పుట్టిన వాళ్ళు, నేల మీద పుట్టిన వాళ్ళు, తల్లి గర్భంలోంచి పుట్టిన వాళ్ళు. వీళ్ళు ఎప్పటికీ అప్సరసలు కాలేరు. అందుకే దేవతల్లో, దేవతాస్త్రీలలో ఊర్వశిని, తిలోత్తమని ఈ ఇద్దరిని అప్సరసలు అనకూడదు. ఎందుకని ఊర్వశిని విష్ణువు తన తొడ నుంచి పుట్టించాడు. తన కుడి తొడ ఇలా చీరాడు, ఇలా కొట్టేట, అందులోంచి పుట్టింది. ఊరువు నుండి పుట్టింది గనక ఊర్వశి అన్నారు. అలాగే తిలోత్తమని బ్రహ్మదేవుడు సుందోపసుందుల్ని చంపడానికి సృష్టించాడు. ఈ ఇద్దరూ మాత్రం సముద్రంలోంచి పుట్టలేదు, నీటి నుంచి పుట్టలేదు. ఈ ఇద్దరూ అప్సరసలని పిలవబడేవారు కాదు, కేవలం దేవతాస్త్రీలే. తక్కిన వాళ్ళంతా వరుసగా రంభ, హరిణి, హేమ, ఉదార, వరూధిని, వీళ్ళంతా కూడా అప్సరసలు. వీళ్ళంతా బయటకు వచ్చారు. వీళ్ళని కూడా తాత్కాలికంగా బలిచక్రవర్తి తీసుకున్నాడు. ఆ తర్వాత దేవలోకానికి పోయారు వాళ్ళు. ఇప్పుడు ఈ అప్సరసలు పుట్టిన తరువాత మరొక గొప్ప స్త్రీ పుట్టింది. ఈ సుందరీమణి కోసమే, ఆ తల్లి కోసమే లోకంలో ప్రతి ప్రాణి నిరంతరం అల్లాడిపోతాడు. ఆ తల్లి ఒక్కసారి నన్ను కడగంటితో చూస్తే చాలనుకుంటాడు. ఆ తల్లి కోసం కలవరించని వాడు ఒక్కడు కూడా ఉండడు. ఆవిడే జగన్మాత ఆదిలక్ష్మీదేవి పుట్టుకొచ్చింది క్షీర సముద్రం నుండి. ఆ లక్ష్మీదేవి ఎలా ఉన్నదట? పాలమున్నీటి లోపలి మీది మీ గడ్డ మిసిమియో, ఇంతిమేని చాయ నెలరేని తళ్ళుకు వెన్నెలల్ల మిలమిలల్ల కలబోత నెలత నవ్వులకు ఏమో, నడికిరే ఎల్లమెడు నల్లని మొగిళ్ళులే కలికికి తల్ల కట్టుగా నమరెను, కలువరేకులే కలికికి కన్నులేమో, తమ్మి పువ్వులే అడుగులై తనరెనేమో, దీని బడగన్న కన్నులు దేనినైనా చూడవోలునే, వేయి మెచ్చులిక ఏలా. పాల సముద్రంలో నుంచి మేగడ బయటికి తీసి ఆ మేగడతోటి ఆవిడ చర్మం తయారు చేశారా అనిపిస్తుంది. అంటే చర్మం, ఆ చర్మం చూస్తే పాల మేగడలా ఉందన్నమాట. పూర్వం మేగడ నుండేది కదా లోగడ, పాలల్లో మేగడ నుండేది. ఇప్పుడంతా అన్ని తీసేసి ఏమీ లేని నీళ్ల పాలు మనకు అంటగడుతున్నారు. ఈ పాలు తాగితే అనారోగ్యాలు వస్తాయి. చక్కగా ఆవు పాలు పితికి లేక గేదె పాలు పితికి ఆ పొదుగు దగ్గర ఉన్న పాలు కాచి శుభ్రంగా కాచి తోడు పెడితే ఆహాహాహా, ఆ పెరుగు ఆ మేగడ తింటే స్వర్గానికి బెత్తడి దూరంలో ఉండం. ఏం తినాలన్నా కొవ్వు కొవ్వు అంటారు, కొలెస్ట్రాల్ అంటారు. ఏం కొలెస్ట్రాల్ ఎందుకు వస్తే శుభ్రంగా తినండి, నడవండి. కాకపోతే రోజు 40 మైళ్ళు అయినా నడవాలి. ఇక్కడ నుంచి బెంగళూరు పరిగెత్తుకెళ్ళి వెళ్ళి వచ్చేయచ్చు. స్వామి అనుగ్రహం ఉంటే 5 నిమిషాల్లో పరిగెత్తుకు రావచ్చు. అదేం కష్టం కష్టం కదా, శరీరానికి వ్యాయామం లేకలా అయిపోతున్నాం. కానీ ఆ మేగడ తెగ వర్ణించారు పూర్వకాలంలో. ఆ మేగడ ఆవిడ చర్మము వలే ఉన్నదట, అంటే అంత హాయిగా స్వచ్ఛంగా ఉంది ఆవిడ. ఇంకా చంద్రుడి యొక్క పిండి వెన్నెల ఆవిడ నవ్వుగా మారింది. అంటే ఆవిడ నవ్వితే వెన్నెల ఆరబోసినట్టుంది, కొందరు నవ్వితే జ్యోత్సన వెన్నెల విరిసినట్టుంటుంది. అమ్మవారి నవ్వులో స్వచ్ఛత తప్ప విషం లేదనమాట. అబ్బో కొంతమంది నవ్వుతారు, ఇలా నవ్వుతాడు పక్కకు పెట్టి విషపు నవ్వు, అది ఆ నవ్వు చూసామో హడిలిపోతాం. ఆ జగన్మాత నవ్వు స్వచ్ఛమైన పిండి వెన్నెల వలే ఉన్నది. ఇంకా ఆవిడ కంఠం ఉందిట, వసంత ఋతువులో తీయమామిడి చెట్ల చివుళ్ళు మేసి మత్తెక్కి కుహు కుహు అని కూసే కోయిల కోత గొంతయ్యింది ఆవిడకి. ఆవిడ మాట్లాడితే కోయిలు కూసినట్టుంది. ఇంకా తల్లి జుట్టు ఉంది. ఆ జుట్టు ఎలా చెప్పారు, అసలే అమావాస్య. ఆ అమావాస్య నాడు అర్ధరాత్రి, అర్ధరాత్రి పూట ఆకాశంలో నల్లని మేఘాలు వచ్చాయి. అప్పుడు ఎలా ఉంటుంది సార్ ఆలోచించండి, అమావాస్యమో చీకటి, పైగా అర్ధరాత్రిట, ఆపై కారు మబ్బులు నల్లని మబ్బులు వచ్చాయట. ఈ నల్లని మబ్బులు ఆవిడికి తలకట్టుగా మారాయట. అంటే అంత ఒత్తుగా నల్లగా ఉందన్నమాట జుట్టు. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో అద్భుతమైన పద్యం రాస్తూ మొలక చీకటి జలజల రాల్పగా వచ్చు అంటాడు. ఆడవాళ్ళ జుట్టు మీద, ఇది పండరీపురంలో ఆడవాళ్ళు ఉన్నారట, వాళ్ళ జుట్టు నిల కొట్టితే అందులోంచి చీకటి రాలిందిట. అంటే ఆ జుట్టు అంత నల్లగా ఉంది, అంత ఒత్తుగా ఉందని చెప్పడం అనమాట. అద్భుతంగా రాస్తాడు ఆయన. అదిగో ఆ తల్లి జుట్టు అలా ఉందనమాట. ఇంకా కలువ రేకులు పట్టుకొచ్చి కన్నులుగా మార్చినట్టుంది, తామర పువ్వులు ఆవిడికి పాదాలట. అందుకే పాద పద్మము అన్నారు. ఆ పాదాలు పద్మంలాగా ఎర్రగా నున్నగా మృదువుగా ఉంటాయి అన్నమాట. వెన్న పూస ముట్టుకున్నట్టు ఉంటుంది ఆవిడ పాదాలు ముట్టుకుంటే. ముట్టుకునే అవకాశం మీకు వచ్చిందా అని నన్ను అడగచ్చు మీరు అలా వర్ణిస్తున్నారని. ఏ నేను ఎన్నోసార్లు కళ్ళలో ముట్టుకున్నాను, ఇళ్ళలో కూడా ముట్టుకునే అవకాశం స్వామి ఇస్తే అనఘాదేవి పాదాలు మనము పట్టుకోవచ్చు. ఆయన తలుచుకుంటే ఇవ్వలేరా. ఇక ఇన్నెందుకు దీనిని చూచిన కళ్ళతో దేనిని చూడలేం, 1000 మెచ్చులు అనవసరం అనుకుని దేవదానవులు విభ్రాంతులైపోయారు. పాల సముద్రం చిలకడం ఆపేశారు. వెంటనే ఇంద్రుడు ఆ తల్లి కూర్చోవడానికి ఒక బంగారపు పీట వేశాడు, ఆసనం ఇచ్చాడు, ఇదమిదం ఆసనం అన్నాడు, కూర్చోబెట్టాడు. ఆ తరువాత ఒక్కొక్క దేవత వచ్చారు. ఆ తల్లికి ఒక్కొక్క వస్తువు కానుకగా ఇచ్చారు. ఇప్పుడు ఆవిడంది, నేను పాల సముద్రం నుంచి ఇప్పుడే పుట్టాను, అంటే పురిటి పాపం నేను. నిజంగా అమ్మవారు అమ్మవారి కిందే పుట్టింది పుట్టడానికి, అయినా పుట్టింది కదా. పుట్టినప్పుడు ప్రతి వాళ్ళకి పురుడు ఉంటుంది, కాబట్టి పురిటి స్నానం చేయించండి అంది. అమ్మవారికి పురిటి స్నానం చేయించాలట. అప్పుడు ఏం చేశారు, నదుల్ని పిలిచారు. సకల నదులు వచ్చి నీళ్లుగా మారే బంగారపు కుండలు వచ్చాయి అక్కడికి. ఆ కుండల్లో నదులు జలములుగా మారి కూర్చున్నాయి. ఇప్పుడు ఏం చేశాయి, దిగ్గజాలు వచ్చాయి. మొత్తం 8 ఏనుగులు ఈ భూమండలాన్ని మోస్తున్నాయి. వాటిని అష్టదిగ్గజములు అంటారు. ఈ 8 ఏనుగులు వచ్చి బంగారపు కుండల్ని తొండాలతో పట్టుకున్నాయి. ఈ తొండంతో కుండ పట్టుకుని అమ్మవారి నెత్తి మీద వరుసగా కుండలతో నీళ్లు పోయడం మొదలుపెట్టారు. అందుకే శంకరాచార్యులు వారు దిగ్గస్థిభి కనక కుంభముఖావ సృష్ట సర్వాహిని విమలచారు జలప్లుతాంగీ అన్నాడు. ఒక రెండు ఏనుగులనే బొమ్మల కింద వేస్తున్నారు పటాల్లో, కానీ రెండు ఏనుగులు కాదు, మొత్తం దిగ్గజములన్నీ 8 ఏనుగులు కలిసి 8 బంగారు కుండలు పట్టుకున్నాయి. ఆ కుండల నిండా గంగానది, యమునానది వంటి దివ్య నదుల యొక్క జలములున్నాయి. అందుకే స్వర్వాహిని, స్వహ అంటే స్వర్గం, స్వర్వాహిని స్వర్గనది అంటే మందాకిని, మందాకిని నదీ జలము బంగారు కుండతో పట్టుకొచ్చి ఆ కుండని తొండంతో పట్టుకుని ఆ తొండం పైకెత్తి ఈ కుండ మూతిలోంచి అమ్మవారి నెత్తి మీద పోస్తూ ఉంటే ఈ ఏనుగులు పోస్తున్న నీళ్లతో ఆవిడ హాయిగా స్నానం చేసిందిట. అప్పుడు ఆవిడ శరీరం ఎలా ఉందన్నారు, ఆవిడ నీళ్లు ఎప్పుడు స్వర్గం నుంచి వచ్చిన నీళ్లు కుళ్ళు లేకుండా ఉంటాయి, అందుకని స్వచ్ఛమైన నీరు అన్నమాట. విమల అంటే స్వచ్ఛమైన, చారు అందమైన నీరు. అందంగా కూడా ఉండాలండి. కొన్ని నదుల నీళ్లు చూస్తే మనకి భయం ఉండదు, స్నానం చెయ్యాలనిపిస్తుంది. కొన్ని నదులను చూస్తే భయం వేస్తుంది, ఆ నీళ్లను చూడగానే ఆ పచ్చ రంగు, ఆకుపచ్చ రంగు, నల్ల రంగు చూస్తే నీళ్లలో ములగడానికి కొంచెం జంకుతాం. అందుకని ఎప్పుడు స్నానం చేసేటప్పుడు నీరు స్వచ్ఛముగా ఉండాలి, అందంగా ఉండాలి. అటువంటి జల నీటి చేత పులత తడపబడిన అంగీం అవయవములు కలిగిందయింది, అంటే అమ్మవారి అవయవాలన్నీ ఈ నీళ్లతో తడిసిపోయాయి. శుభ్రంగా స్నానం చేసింది అనమాట, ఎక్కడ కంపు లేకుండా స్నానం చేసింది ఆ తల్లి. ఆ తల్లి దగ్గర కంపు ఉంటుందా అంటే అదొక గొప్ప అపూర్వ వాసనట, ఆ సువాసన పాల సముద్రం నుంచి వచ్చిన వాసనట, అది కూడా ప్రక్షాళన అయ్యేలా స్నానం చేసింది. స్నానం పూర్తయ్యాక సముద్రుడు, ఆవిడకి ఇప్పుడు తండ్రి అయ్యాడుగా సముద్రంలోంచి వచ్చింది కనుక, తండ్రి ఎప్పుడు మంచి బట్టలు ఇవ్వాలి మొదట్లో, మొదట్లో మాత్రం, ఇంకా తర్వాత పెళ్ళాక బాధ్యత అంతా భర్తదే. ఇక ఎప్పుడు తండ్రి ఇవ్వాలంటే లేనిపోని గొడవ వచ్చి పడిపోతుంది మనకి. అప్పుడే పురుడు వచ్చింది కనుక, స్నానం అయ్యింది కనుక మంచి పట్టు వస్త్రాలు సముద్రుడు పట్టుకొచ్చి ఇచ్చాడు. ఈ దేవతా స్త్రీలు అమ్మవారు వస్త్రాలు మార్చుకోవడానికి చుట్టూతో బట్టలు కట్టారు, అంటే టెంపరీ టెంట్ వేశారు. అందులో అమ్మవారు శుభ్రంగా వస్త్రాలు మార్చుకుని అలంకారం చేసుకుంది. ఇప్పుడు హిమవంతుడు వచ్చాడు, ఆయన గొలుసిచ్చాడు. సముద్రుడు వచ్చాడు, ఒక గొప్ప మాల ఇచ్చాడు. ఇంతలో మహానుభావుడైన ఇంద్రభగవానుడు వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు, వాడిపోని పువ్వుల దండిచ్చాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ ఆభరణాలన్నీ అలంకరించుకుంది. అలంకరించుకున్న తర్వాత దేవతలు ఆవిడ చేతికి ఓ పుష్పమాల ఇచ్చారు. అది అమ్లాన పద్మమాల. మ్లానము అంటే వాడిపోవుట. పువ్వులు కొంతసేపటికి ఏమవుతాయి, వాడిపోతాయి. కానీ ఈ పువ్వులు ఎప్పటికీ పాడుకోవు, వాడిపోవు. అందుకని అమ్మలాన వాడిపోని పద్మ, తామర పువ్వులతో తయారు చేసిన మాల, అది దండ. ఈ పుష్పాల మాల ఆవిడ చేతికిచ్చి, అమ్మా ఇక్కడున్న వారిలో నీకు ఎవరు నచ్చితే వారి మెడలో వెయ్యి అన్నారు. నీకు నచ్చినటువంటి భర్తని నువ్వే ఎన్నుకో, దానికి స్వయం వరము. వరుడు అంటే భర్త. వరుణ్ణి స్వయముగా ఆడవాళ్ళు ఎన్నుకునేవారు పూర్వం. చాలామంది రాజులు, రాజకుమారులు అందరూ వచ్చి కూర్చునేవారట. కూర్చున్న తర్వాత అమ్మాయి చేతికి దండిచ్చేవారు, ఇదిగో ఇదిగో వీడు ఫలానా పుల్లారావు, వీడు పద్మాకర్ గారు, వీడు సుధాకర్ గారు, వీడు ఇటువంటి వాడు, వీడికి ఇంత డబ్బు ఉంది, వీడికి డబ్బు లేదు, వీడికి చదువు ఉంది, వీడికి లేదు, ఇవన్నీ వర్ణించి చెప్పేవారు. ఈ అమ్మాయి యగాదిగా చూసేది, ఎవరు నచ్చితే వాడి మెడలో దండేసేది. అవతల వాడు అదృష్టం, ఈ అమ్మాయి అదృష్టం. ఆ తర్వాత ఇప్పుడు అలాగే ఓ దండ చేతికి ఇచ్చారు. ఇచ్చి స్వయంవరం చేయమనగానే ఆవిడ అందరినీ చూచింది. ఒక ఆయన కోపిష్ఠ ఆయన, ఒక ఆయన పాపిష్ఠ ఆయన, ఒక ఆయన ఎప్పుడు భగభగ మండుతాడు అంటే అగ్నిహోత్రుడు, ఒక ఆయన ఎప్పుడు ప్రజల ప్రాణాలు తీస్తాడు, ఈ ప్రాణాలు తీసేవాడిని అంటే యముడిని ఏం కట్టుకుంటాం, ఒక ఆయనకి డబ్బు ఉంది కానీ ఇంకొకటి అనుగ్రహం లేకపోతే డబ్బు ఉండదు అంటే కుబేరుడు అనమాట, ఇంకొక ఆయన ఉంటాడు హే అప్పుడు అటు ఇటు తిరుగుతుంటాడు ఉట్టి గాలి మనిషి, ఈ గాలి మనిషిని ఏం చేసుకుంటాం అంటే వాయుదేవుడు, ఇంకొక ఆయన నీళ్లల్లోనే ఉంటాడు మాయదారి నీళ్లు, ఆ నీళ్లల్లో తడిసిపోతామో పొడిగా ఉంటామో తెలియదు. ఇలా ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క లోపం ఉన్నదనుకున్నది. ఎప్పటికీ లోపం లేనివాడు, నాశనము లేనివాడు, నన్ను శాశ్వతంగా భార్యగా స్వీకరించేవాడు, గౌరవించేవాడు ఒకడు కావాలి, వాడిని కట్టుకుంటే నేను జగన్మాతని కావాలి, ఎవరాతడు అని అందరికేసి యగాదిగా చూసింది. ఇంతలో ఏం జరిగింది, టప్ టప్ అని శబ్దం అయ్యింది. ఇది మామూలు టపటప శబ్దం కాదట, ఆ అద్భుతమైన టపటప శబ్దముల వెనకాతల ఒక గొప్ప నామస్మరణం వచ్చింది. ఏమిటింతకీ అది? ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రధ్వని అది. గరుత్మంతునికి సుపర్ణుడు అని పేరు. సు అంటే మంచి, పర్ణము అంటే రెక్క, మంచి రెక్కలు కలిగిన వాడని పేరు. ఎందువల్ల? సహజంగా పక్షులు ఎగురుతూ ఉంటే పటపట శబ్దాలు టపటప శబ్దాలు వస్తాయి, కానీ గరుత్మంతుడు ఒక్కసారి రెక్కలు ఇలా అల్లారిస్తే ఆ రెక్కల నుంచి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం ధ్వనిస్తుంది. అందుకే సుపర్ణుడు అన్నారు. తులసీదాసు రామాయణంలో అద్భుతంగా రాశాడు రామచరితమానసులు ఈ విషయాన్ని. గరుత్మంతుడికి అందుకే అంత విలువ. ఆయన రెక్కలు కూడా చివరికి అష్టాక్షరి మంత్రం ధ్వనిస్తాయి. అటువంటి గరుత్మంతుని యొక్క రెక్కల చప్పుడు విన్నారు వాళ్ళు. ఆ గరుడ వాహనం మీద అక్కడికి వేయించేశాడు శ్రీమన్నారాయణుడు. ఆయన్ని చూడగానే ఈయన పూర్తిగా ఒళ్ళంతా గంధం పుయ్యబడిన వాడు, చందనంలాగా శీతలంగా ఉంటాడు. ఈ మహానుభావుడు కరుణాస్వరూపుడు, నాశనరహితుడు, అవ్యయుడు, విశ్వాత్ముడు, విశ్వభావనుడు, భూతేశుడు, భూతభావనుడు, శాశ్వతుడు. ఈతన్నే వరిస్తాననుకుని ఈ చేతిలో ఉన్న దండ ఆయన మెడలో వేసింది. అందరూ చూస్తూ ఉండగా ఆవిడ గరుడ వాహనం మీద ఎక్కించుకుని ఆయన అదృశ్యమైపోయాడు. పాపం ఈ జనాలంతా, ఈవిడ నా మెడలో దండేస్తే బాగుండు, నాకు ఐశ్వర్యం వస్తుంది, ఇంకేముంది నేను ప్రపంచాన్ని ఏలుతాను అని ఎవడకోడే ఇలా మెడ చాచడం మొదలెట్టారట, అండం మొదలెట్టారు. కొంతమంది అయితే మీసాలు వెలేశారు. ఈవిడ పక్క నుంచి వెళ్ళిపోతుంటే నన్ను చూడలేదేమో, చూస్తే బాగుండని అన్నారు కొంతమంది. గొంతుకుని సకిలించి ఎకిలింపజేసి సవరించుకున్నారు. ఎన్ని వెకిలి వేషాలు వేసినా అమ్మ వాళ్ళని చూడలేదు, ఆయనతో వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే వాళ్ళ ముఖాలు మాడిపోయాయట. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? అంతేలే, మనబోటి వాళ్ళకి లక్ష్మి ఎలా దక్కుతుంది, ఎవండి వరించాలో వాడే ధరిస్తుంది. ఈ అర్రు అంటే మెడ, అందని పళ్ళకి అర్రు చాచడం ఎందుకు అనుకున్నారు అన్నమాట. అందని పండ్లకు అర్రు అంటే మెడ. ఇలా మెడ చాచి పళ్ళు తింటారు. పూర్వకాలంలో ఏంటంటే చెట్లు మీద ఉన్న పళ్ళుని ఈ ఒంటెలు మేకలు అలా మెడ చాచి తినేవి. ఎంత మెడ చాచినా పండు అందదు కదా, అందుకని అందని పండ్లకు అర్రులు చాచుట దండుగా అన్నారు. మనం ఎందుకు అర్రు చాచడం అనుకుని మళ్ళీ పాపం వాళ్ళు పాల సముద్రం చిలకడానికి వెనక్కి వచ్చేశారు. ఈసారి పాల సముద్రం చిలుగుతూ ఉండగా ఇంకా ఇంకా వరుసగా కొన్ని పదార్థాలు పుట్టుకొచ్చాయి. చిట్ట చివరగా పుట్టుకొచ్చాడు ఒక మహానుభావుడు. ఆయన నాలుగు చేతులు ధరించి ఉన్నాడు. నీలమేఘఛాయ శరీరుడు, పరమసుందరాకారుడు. ఆయన చేతిలో బంగారపు కలశం ఉన్నది. అదిగో ఆ కలశంలోనే చావులేని మందున్నది, అదే అమృతం. అమృతం పుచ్చుకొని పుట్టిన ఆ పుణ్యాత్ముడి పేరు ధన్వంతరి. దేవవైద్యుడు పుట్టుకొచ్చాడు. అప్పటిదాకా ఎదురు చూస్తున్న దేవదానవులకి ఈ అమృతం ధన్వంతరి చేతిలో కనబడ్డంతో బ్రహ్మానందం కలిగింది. రాక్షసులు ఒక్కసారి అన్ని మర్చిపోయి అమాంతంగా పురుషుడి మీదకి దాడి చేసి దూకి చేతిలో ఉన్న కొండ పుచ్చుకుని పారిపోయారు. ఇదే రాక్షసులు చేసే పని. దాంతో దేవతలు తెల్లబోయి అందరం కలిసి క్షీరసాగర మథనం చేశాం, తీరా అమృతం రాగానే రాక్షసులు ఆ కొండ పట్టుకుపోయారు, పారిపోయారు, నువ్వే దిక్కని శ్రీహరిని ప్రార్థించారు. అప్పుడు శ్రీహరి, దేవతలారా మీకెందుకు భయం, వై డూ యూ ఫియర్ వెన్ ఐ యామ్ హియర్ అన్నాడు ఆయన. మీరేం భయపడకండి, ఇప్పుడు నేను రక్షిస్తానని ఈ రాక్షసులలో వైష్ణవమాయ ప్రయోగించాడు. దాంతో ఈ పారిపోతున్న రాక్షసులు అమృతం తాగడానికి బదులుగా వీడి చేతిలో ఉండకుండా వాడు, వాడి చేతిలో ఉండకుండా వీడు లక్కుని పరిగెత్తడం మొదలెట్టారు. అప్పటిదాకా ఐకమత్యంతో ఉన్నారు. కానీ ఈ వైష్ణవమాయతో ఏం జరిగిందనమాట, ఒకడు కుండ పట్టుకుపోతుంటే ఇంకోడు వెంటబడి ఒరే కుండ నాదిరా లాక్కుని వాడు పరిగెత్తాడు. ఇంకోటి వచ్చి వాణి తన్ని ఆ కుండ లాక్కున్నాడు. ఇలా ఒకరి చేతిలో నుంచి ఒకరు కుండని లాక్కుని పరిగెడుతున్నారు తప్ప ఒక్కళ్ళు కుండ తెరిచి అందులో ఉన్న అమృతం తాగలేదు. ఇలా వాళ్లలో వాళ్ళు తన్నుకుంటూ ఉండగా అక్కడ శ్రీహరి ఒక పరమసుందరి రూపం ధరించాడు. ఆహా, ఏం రూపం అది! బంగారం వంటి ఛాయతో, ఒత్తైన జుట్టుతో, అప్పుడప్పుడు మెడలో ఉన్న గొలుసులు అటు ఇటు సర్దుకుంటూ, మధ్య మధ్యలో పమిటి కొంగు జారుస్తూ, సమున్నత వక్షస్థలంతో, చంద్రబింబాన్ని పోలిన మోముతో ఒయ్యారంగా నడుచుకుంటూ ఒక సుందరి వచ్చింది. ఈ సుందరిని చూడడంతో లక్ష్మీదేవే తెల్లబోయిందిట. నయ్యం, ఈ సుందరిని కనుక మా ఆయన చూస్తే నన్ను పెళ్లి చేసుకుంటాడా అనుకుందిట. వాళ్ళ ఆయనే ఆ సుందరి రూపంలోకి వెళ్ళాడని ఇంకా గ్రహించక అంత అందంగా ఉన్నాడు ఆయన. అసలు కొంతమంది మగవాళ్ళు ఆడవేషం వేస్తేనండి ఆడవాళ్ళు కూడా తెల్లబోతారు. ఓరు బాబు, ఎలాంటి వాళ్ళు ఉండేవారు పూర్వం నాటకాల్లో వేషాలు వేస్తే ఇంటికి వచ్చాక వాళ్ళ ఆవిడ కూడా గుర్తుపట్టలేకపోయిందిట. స్థానం నరసింహారావు గారిని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఆడవేషం వేసేవాడు. ఓసారి వాళ్ళు ఆవిడంది, మీ ఆడవేషం నేను చూడలేదు, ఎప్పుడు చూస్తానండి అందిట. సర్లే ఓసారి నేను నాటకానికి తీసుకెడతాను అన్నాడు ఆయన. మర్నాడు ఒక ఆవిడ వచ్చి, మీ ఆయన గారు ఉన్నారా అంటే మా ఆయన గారు ఇప్పుడే బయటికి వెళ్ళారండి అందిట ఈవిడ. ఆవిడతో ఈవిడ గంట మాట్లాడింది, ఆవిడ ఇచ్చిన టీ కాఫీలు తాగి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ గంటకి భర్త గారు వచ్చారు. వచ్చి, ఇందాక ఎవరో నా కోసం వచ్చారు, వాళ్ళతో నువ్వు మాట్లాడావంటే ఒక ఆవిడ వచ్చిందండి, ఎంత అందంగా ఉందో, నాతో ప్రేమగా మాట్లాడింది, మీ స్నేహితురాలట, అలాంటి ఆవిడతో తిరక్కండి బాబు, నన్ను వదిలేసి దాని వెనకాతలు పడతారేమో అందిట. అంటే ఆయన పక్కపక్కనవి, ఇందాక వచ్చింది నేనే అన్నట్ట. ఆయనే వేషం వేసుకొచ్చాడు. అలా వేషం వేసుకొస్తే కూడా గుర్తుపట్టలేకపోయింది ఆవిడ. అంత అందంగా ఉంటారండి కొంతమంది, నిజంగా వేషాలు వేస్తారు, ఐదారు వేషాలు. మీరు కూడా వేషాలు వేస్తారు, కాకపోతే మీరు భక్తులు వేషాలు వేస్తారు. ఆయన స్త్రీ వేషం వేశాడు. ఇప్పుడు ఆ కుహనా సుందరిని చూచి లక్ష్మీ తెల్లబోయింది, దేవతలు తెల్లబోయారు. ఆ సుందరి రాక్షసుల దగ్గరకు వచ్చింది. రాక్షసులు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుపోతున్నారు కదా, ఆ కొట్టుకుపోతున్నటువంటి వాళ్ళంతా సుందరిని చూడగానే తెల్లబోయి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు. వాళ్ళంతా పరుగు పరుగున సుందరి దగ్గరకు వచ్చారు. సుందరి నీ వంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదు కదా అని పొగిడి, అమ్మాయి మా అదృష్టవశాత్తు నువ్వు ఇక్కడికి వేం చేసావు, ఈ అమృతం మాలో మేము పంచుకోవడానికి వంతులు తెగక తగాదా పడుతున్నాం, ఈ కొండ నీ చేతిలో పెడతాం, ఈ కొండను తీసుకుని మా అందరికీ కొంచెం కొంచెం అమృతం పంచిపెట్టవా, అందగత్యమైన నీవు మాత్రమే ఈ కొండని చేత్తో పట్టుకుంటే కొండకందం అమృతానికి అందం, నువ్వు సక్రమంగా పంపిణీ చేస్తావు, నువ్వు ఎవరికి ఎంత ఇవ్వాలో అంత అమృతం ఇస్తావని మా నమ్మకం అనగానే ఆవిడ నవ్వి, నేను వేశ్యని, వేశ్యలు స్వైరిణులు, స్వేచ్ఛగా తిరుగుతారు, పైకి మాటలు తీయగా ఉంటాయి లోపల మోసం ఉంటుంది, మమ్మల్ని ఎవరన్నా నమ్ముతారా, నేను అమృతం చేత్తో తీసుకున్నాక మీకు పంచుతానో లేదో కొంచెం ఆలోచించుకోండి, ఎందుకైనా మంచిది, నన్ను నమ్మేటప్పుడు నా చేతిలో కుండ పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అని కొంచెం కొంగలా జార్చి మరీ ప్రేమగా మాట్లాడగానే ఆ కొంగు జార్చగానే సగం పొట్టలో పడిపోయారు వాళ్ళు. ఇంకా ఆవిడ మాటలకి పూర్తిగా లొంగిపోయారు. లొంగిపోయి, సుందరి నువ్వు అలా మాట్లాడితే మేమేం చేయలేం బాబోయని, నీ మీద మాకు నమ్మకం, నువ్వు ఏం చెబితే అది చేస్తాం, నువ్వు చెప్పావంటే చావు అంటే చస్తాం, బతుకంటే బ్రతుకుతాం, కూర్చో అంటే కూర్చో, స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్టు, ఇదిగో ఈ కొండనేది అని కొండ చేతిలో పెట్టారట. నేను మోసం చేస్తానని చెప్పింది ఆ స్త్రీ, అయినా వినిపించుకోకుండా కొండ చేతిలోనే పెట్టారు. ఇది మాయ. ఈ వైష్ణవ మాయలోంచి బయటపడడం అంత తేలిక కాదు. అప్పుడు ఆ సుందరి దేవతలందరినీ కుడివైపున కూర్చోబెట్టింది, తనకి కుడివైపున, తనకి ఎడమ వైపున రాక్షసుల్ని కూర్చోబెట్టింది. అందుకే రాక్షసులంతా లెఫ్టిస్టులు, ఈ వామపక్షాలంతా రాక్షసులు, ఈ కుడివైపు వాళ్ళంతా దేవతలు. ఇలా కూర్చోబెట్టి ఈ బంగారపు కొండ చేత్తో పుచ్చుకుని ఇటు రాక్షసుల్ని ఇలా ఇలా కన్ను గీట్టి ప్రేమగా చూస్తూ అమృతం ఇటు పోసింది. చూపులనే అమృతం అటు, కేవలం దుర్గమృతం, అసలమృతం ఇటు. ఇటువైపు వాడికి ఒక్కొక్కడికి కొంచెం కొంచెం అమృతం పోసేదిట, వీళ్ళని చూసేదిట. ఆ చూపులకు పొట్టలో పడిపోయారు వాళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదు. మా ఇదారి ప్రేమ కొత్తల్లో అలా ఉంటుందండి. ఈ దిక్కుమాలిన ప్రేమ అనేది ఒకటి ఉంటుందే, ఇది చాలా ప్రమాదకరమైనది. ఒక్క ఏడాది గడిచిన తర్వాత ఆ ప్రేమ అలా ఉంటే అప్పుడు మెచ్చుకోవాలి. ఇప్పుడు ఇలా ఇలా వాళ్ళందరికీ అమృతం పోస్తూ మధ్య మధ్యలో వీళ్ళందరినీ ప్రేమతో చూస్తూ ఉంటే కొంతమంది, అయ్యో అమృతం దేవతలకు పెడుతోంది, మనకి రావడం లేదు అనుకుని కూడా, ఏమో ఏం మాట్లాడితే ఈ సుందరికి కోపం వచ్చి అదృశ్యమైపోతుందో, మనకి అమృతం దక్కదో అనుకుని అస్సలు మాట్లాడడంలా, ఈ అమ్మాయికి కోపం తెప్పించడం ఇష్టం లేక జరుగుతున్న అన్యాయం అలా చూస్తూ ఊరుకున్నారట. ఒక్కడు మాత్రం ఉన్నాడండి ఈ రాక్షసుల్లో, వాడు మాయిదారి రాక్షసుడు, రాహువు అంటారు వాణ్ణి, సింహిక అని ఆవిడ యొక్క కొడుకు ఆయన. ఈ రాహు గారు చూశాడు, ఓహో ఈ స్త్రీ స్త్రీ కాదు, కపట స్త్రీ, శ్రీహరి ఈ స్త్రీ రూపంలో మమ్మల్ని వంచి అమృతం దేవతలకిస్తున్నాడు అనుకుని అమృతం తాగాలనే కోరిక ఉంది కాబట్టి టక్కన ఈ ఎడం వైపు ఉన్నవాడు కాస్త పార్థి ఫ్రయించాడు, కుడివైపుకి వచ్చాడు. వాడు కూడా దేవతారూపం ధరించాడు, రాక్షసులు కామరూపులు గనక వాడు దేవరూపం ధరించాడు. ధరించిట్టు రాగానే శ్రీహరి పట్టించుకోకుండా వాడికి కూడా అమృతం పోశాడు. కొందరు అన్నారు శ్రీహరి గుర్తించలేకపోయాడన్నారు. గుర్తించలేక కాదు, వాడిని అనుగ్రహించాలి కనుక ఆయన ఎలా ఉన్నా వాడికి అమృతం పోశాడు. అంతేగాని ఆయనకి తెలియంది ఏముందండి, ఇప్పుడు ఆ అమృతం చేతిలో పడగానే వాడు తాగాడు, ఇంకా కంఠం దిగల, గొంతుకులో ఉంది, సూర్యచంద్రులు సైగ చేశారు, హీఈ్ నాట్ దేవత, వాడు రాక్షస అనగానే ఈయన చక్రం విడిచాడు. ఈ చక్రం ఆ నీచక్రముడి యొక్క శిరస్సుని ఖండించింది. తలకాయి అమృతం ఉండడం వల్ల సజీవమే నేల మీద పడింది, మొండెం పక్కకి పడిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు పరుగు పరుగునొచ్చి ఈ తలని ముండాన్ని ఆకాశంలో గ్రహములు చేశాడు. ఒకదాన్ని రాహు అన్నాడు, ఒకదాన్ని కేతు అన్నాడు. ఈ రెండింటిని గ్రహాలను చేసి పెట్టాడు. మేము అమృతం పూర్తిగా తాగకుండా అడ్డం కొడతారా సూర్యచంద్రులారా, ఇక మీదట మేము మిమ్మల్ని ప్రతి సంవత్సరం ఒకసారి గ్రహణం అనే పేరుతో పట్టుకుంటాం అని అప్పటి నుంచి పాత పగతో వాళ్ళు సూర్యుణ్ణి చంద్రుణ్ణి పట్టుకుంటున్నారు. ఒకసారి రాహు, ఒకసారి కేతువు పట్టుకుంటాడు. రాహు పట్టుకుంటే రాహుగ్రస్త చంద్రగ్రహణం, రాహుగ్రస్త సూర్యగ్రహణం అంటారు. అదే కేతువు పట్టుకున్నప్పుడు గ్రహణం ఏర్పడితే కేతుగ్రస్త చంద్రగ్రహణం, కేతుగ్రస్త సూర్యగ్రహణం అంటారు. ఇలా గ్రహణములు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే ఈ తల తెగిందో వెంటనే రాక్షసులకు అర్థమైపోయింది, ఏ ఇదే మోసం అన్నారు. ఆ మోసమని వాళ్ళు అనేలోపు అమృత భాండంతో మోహిని మాయమైపోయింది. అప్పటికి దేవతలకు అమృతం పంచిపెట్టడం అయింది, మిగతా అమృత భాండంతో అదృశ్యమైపోయింది మోహిని. రాక్షసులు తెల్లమొహాలు వేశారు, ఎంత మోసం, ఎంత అన్యాయం, ఈ శ్రీహరి మాయలో మనం పడ్డాం, ఈ దేవతలు అంతు చూస్తాం అని వెంటనే వాళ్ళు కత్తులు, కఠారులు, సోలాలు, ముద్గరాలు పుచ్చుకొని దేవతలతో ఘోర యుద్ధం చేశారు. భయంకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు శ్రీహరి కటాక్షం వల్ల, అమృతపానం చేయటం వల్ల పూర్తిగా రాక్షసుల్ని సర్వనాశనం చేసేశారు. అందులో నముచిని చంపేశాడు ఇంద్రుడు. ఆ తర్వాత శ్రీహరి కాలనేమి, మాలి, సుమాలి అనే వాళ్ళని చంపాడు. మాల్యవంతుణ్ణి ఖండించాడు. ఆ మాల్యవంతుడు మళ్ళీ బతికాడు, వాడే రావణాసురుణ్ణి రెచ్చగొట్టినవాడు. ఈ మాల్యవంతుడు అనేవాడు ఆ తర్వాత కాలంలో రావణుడికి కథ చెప్పి మళ్ళీ రావణాసురుణ్ణి లంకకొచ్చేలా చేసినవాడు వాడే అన్నమాట. ఈ మాలి సుమాలిని సంహరించాడు. ఆ తర్వాత కాలనేమిని చంపాడు. ఈ కాలనేమే కంసుడిగా పుట్టాడు తర్వాత. ఈ విధంగా దుష్ట సంహారం అయ్యింది. చిట్ట చివరగా బలిచక్రవర్తికి ఇంద్రుడికి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. ఇంద్రుడు వజ్రంతో కొట్టగానే బలిచక్రవర్తి శబ్దంతో కింద పడిపోయాడు, ఇక లేవలేదు. ఇంచుమించుగా ప్రాణం పోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. కొద్ది కొస ప్రాణంతో పడ్డాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి, దేవతలారా ఇక యుద్ధం చేయకండి, రాక్షసులు చాలామంది చచ్చిపోయారు, మిగతా వాళ్ళు పారిపోయారు, మీకు అమృతం వచ్చింది, ఇక మీరు మీ లోకానికి వెళ్ళండి, ఈ చావగా మిగిలిన రాక్షసుల్ని సంహరించకండి అనగానే దేవతలు తమ దారిని తాము వెళ్ళిపోయారు. శ్రీహరి కటాక్షం వల్ల శుభములు పొంది దేవతలు వెళ్ళారు. చావు దెబ్బలు తిని రాక్షసులు మిగిలిపోయారు. ఇది శివుడికి తెలిసింది. ఆయన ఒక రోజున వైకుంఠానికి వెళ్ళాడు. వెళ్ళి, నాయన శ్రీహరి, ఈ మధ్యన అమృతం పంచడం కోసం అందమైన మోహిని రూపం ధరించావని విన్నాను, ఏది ఒక్కసారి ఆ రూపం చూపించవా, నేను అప్పుడు చూడలేకపోయాను, ఐ వాంట్ టు సీ అగైన్ ఇట్ అన్నాడు ఆయన. అనగానే, నేను ఆ రూపం చూపించేటప్పుడు కొంచెం పార్వతీదేవి పక్క లేకుండా చూసుకోకూడదా అన్నాడు విష్ణువు. పార్వతి పక్కనుండగా నేను ఆ రూపం చూపిస్తే నువ్వు నా వెంట పడితే రేపు పొద్దున మీ ఇద్దరికి తేడా వస్తుందేమో అనగా, మరేం పర్వాలేదులే, మావిడ పక్కనున్నా ఏమనుకోదు, అవి చాలా మంచిది అన్నట్ట శివుడు. ఇప్పుడు అలా అన్నాడో లేదో, అక్కడ మళ్ళీ మోహిని ప్రత్యక్షం అయ్యింది. ఆ మోహిని అక్కడ వైకుంఠంలో ఒక ఉద్యానవనంలో చేరింది. ఒకసారి పువ్వులు కోస్తోంది, ఒకసారి పువ్వులతో బంతి చుడుతుంది, ఒకసారి బంతి ఆడుతుంది, ఒకసారి నృత్యం చేస్తుంది, ఒక్కొక్కసారి అటు ఇటు కూర్చుని చిలిపి చూపులు చూస్తుంది, ఒక్కొక్కసారి బంగారము లాంటి కంఠమెత్తి మధురమైన కంఠంతో గానం చేసింది. దాంతో శివుడు పక్కన భవాని ఉందనే విషయం మర్చిపోయాడు. ఆవిడ్ని పట్టించుకోకుండా ఏమండే వెళ్ళకండి అంటున్నా సరే పరుగు పరుగున ఈ మోహిని వెంటబడ్డాడు. ప్రబలోద్యత్కరిణిన్ కరీంద్రుడు రమింపన్ వత్సులీలన్ శివుండు అబలా పోకుము పోకుమీ వనుచు